శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. ఈ వారంతపు బైబిల్ స్టడీ అంశము తప్పిపోయిన కుమారుడు. మూలవాక్యము లూకాసువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనం.
15వ అధ్యాయం 11వ వచనం నుండి 32 వచనాల వరకు ప్రభు ఒక విషయాన్ని సుదీర్ఘంగా ప్రస్తావిస్తా ఉన్నారు అక్కడ. అది మనందరు తెలిసిన సందర్భం, చాలా మందికి ఎరిగిన సందర్భంగా ఉంటది. తప్పిపోయిన కుమారుని సందర్భం, ద ప్రాడిగల్ సన్ అంటాం, తప్పిపోయిన కుమారుడు. ఈ 15వ అధ్యాయంలో ప్రభు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఆ సందర్భం ఎట్లా రాయబడుతుందంటే, ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి తనకు కావలసిన ఆస్తి అంతా, తన వాట, తనకు రావాల్సిన వాట ఇమ్మని చెప్పి అడిగి ఆ వాట తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయి అంతా పాడు చేసుకొని అంతా నష్టపోయి చివరికి ఒక పనివాడిగా, ఒక కూలివాడిగా పరాయి పంచన చేరి తినడానికి తిండి లేక కరువు వచ్చిన సమయంలో పందులు తినే పొట్టు కోసం కూడా తాపత్రయపడినట్లుగా ఆ సందర్భంలో మనం చూస్తాం. ఆ కుమారుడు తిరిగి బుద్ధొచ్చి తండ్రి వద్దకు వస్తున్నాడు. తండ్రి ఆ కుమారుని చేర్చుకుంటా ఉన్నాడు. అలా ఆ తప్పిపోయిన కుమారుడి సందర్భం ఆ వాక్యంలో అలా రాయబడతా ఉంటది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే, బైబిల్ భాష, బైబిల్లో దేవుడు ఏమై ఉన్నాడో ఆ దేవుడి గురించి మనకు అర్థం చేయించడానికి మన మానవ భాషలోని మనకు తెలిసిన సంగతులతో బైబిల్ గ్రంథం రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏమై ఉన్నారో, దేవుడు ఏమై ఉన్నాడో, మానవునికి దేవునికి మధ్య సంబంధం ఏంటో, దేవుని ప్రేమ ఎంత అపారమైనదో, మానవ హృదయ వైఖరి ఎంత భయంకరంగా ఉందో, ఇవన్నిటిని అర్థం చేయించడానికి ఒక కుటుంబ వ్యవస్థని ఆయన మన కళ్ళ ముందుంచాడు. రీసెంట్ గా తెలంగాణలో ఒక పరువు హత్య జరిగింది. మనం వింటా ఉంటాం పరువు హత్యలు అని చెప్పి, హానరీ డెత్స్, అంటే వేరే కులస్తుల్ని ప్రేమించి వేరే కులస్తుల్ని పెళ్లి చేసుకున్నారు, మా కులం యొక్క గౌరవం తీసేశారు, మా కుటుంబ గౌరవం తీసేశారని చెప్పి కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపుతా ఉన్నారు. వాటిని పరువు హత్యలని పేరు పెట్టాం. కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల ప్రేమ కొన్నిసార్లు కర్కశంగా మారిపోయినట్లుగా, రాక్షసంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తాం. మన తెలంగాణలో జరిగిన ప్రణయ్ అమృత పరోహత్యలో అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది, భర్తను చంపేశాడు, తండ్రి చంపించాడు అన్నది అభియోగం. మనందరికి తెలుసు, చాలా సెన్సేషన్ అయ్యింది. సరే, మనందరికి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసు. తండ్రి కుమారులు వాళ్ళ సంబంధం ఎట్లా ఉంటుందో తెలుసు. లేకపోతే తల్లి కుమార్తె, కుమార్తె తండ్రి సంబంధం ఎట్లా ఉంటుందో తెలుసు. దాన్ని అర్థం చేయిస్తూనే దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేయించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని వాడుతా ఉన్నారు. దాన్ని తప్పిపోయిన కుమారుడి సందర్భంగా మనం పిలుస్తాం. 11వ వచనం నేను చదువుతా ఉన్నాను. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఒక తండ్రి ఇద్దరు కుమారులు, ఒక తండ్రి ఇద్దరు కుమారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ తండ్రి ఎవరు తండ్రిగా ప్రస్తావించబడుతుంది ఎవరని మనం చూస్తే, దేవుడు బైబిల్లో మనందరికి తండ్రిగా రాయబడుతున్నాడు. ఇది చాలా మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం. మన గతంలో ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ధ్యానం చేస్తా వచ్చాం. ఆది కాండం మొదటి అధ్యాయంలో ఇదే దేవుడు తండ్రిగా ఇక్కడ పిలువబడుతున్న దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే, కేవలం నోటి మాట చేత సర్వ సృష్టిని కలగ చేసిన సర్వశక్తిమంతుడిగా, ఆల్మైటీ గాడ్, ఇన్ఫినిట్ గాడ్, ఎటర్నల్ గాడ్, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్, ఆకాశములకు సృష్టికర్త, భూమిని, సూర్యచంద్ర నక్షత్రాదులను నోటి మాట చేత కలగజేసిన గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత సర్వశక్తిమంతుడైన దేవుడు మానవుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎలా కనబడుతున్నాడంటే ఒక తండ్రిగా కనబడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 64:8 ఇలా రాయబడుతుంది, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటు మన్ను, మేము నీ చేతి పని అయి ఉన్నాము అంటాడు అక్కడ. యెహోవా నీవే మా తండ్రివి అన్నాడు. అలాగే మత్తయి సువార్త 23:9 మీరు తండ్రి అని ఎవరిని పిలవద్దు, మీకు ఒకరే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయన మీ దేవుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ. బైబిల్లో దేవుడు తండ్రిగా కనపరచుకోవడానికి ఇష్టపడ్డాడు మానవులకి. మనందరికీ ఐఎమ్ యువర్ ఫాదర్ అంటాడు. మనందరికీ తండ్రిగా ఆయన కనబడుతున్నాడు. అంత గొప్ప దేవుడు తండ్రిగా కనబడుతూనే మానవులమైన మనల్ని ఆయన ఏమని పిలుస్తున్నాడు చూస్తే చాలా చక్కగా అర్థమవుద్ది. ఇక్కడ చేయించండి, మరలా వద్దాం. 2 కొరింథీయుల పత్రిక 6:18 వెళ్దాం. చివరి నుంచి ఇలా రాయబడింది మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను, కుమార్తెలై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుడు అంటాడు, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులను, కుమార్తెలై ఉందురు అన్నాడు. కాబట్టి ఇక్కడ లూకా సువార్త 15:1 ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు అని తండ్రి కుమారులు పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు మనకు తెలిసిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన కళ్ళ ముందుంచి తండ్రి స్థానంలో దేవుడు ఉన్నాడు, కుమారుడి స్థానంలో మనం ఉన్నాం. మనం దేవుడు మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు, మనం దేవుని పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం, ఈ రిలేషన్ లో ఎవరి పాత్ర ఎలా ఉందని మనం చూస్తే ఇక్కడ ప్రత్యేకంగా 3 పాత్రలు కనిపిస్తాయి. ఈ తప్పిపోయిన కుమారుడి సందర్భంలో 11:32-34 మనకు 3 వ్యక్తులు కనబడతారు. ఒకరు చిన్న కుమారుడు, 2 తండ్రి, 3 పెద్ద కుమారుడు. ప్రభు యొక్క సహాయాన్ని బట్టి ఈ 3 జీవితాల నుంచి మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైన కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని ఆశపడతా ఉన్నాను. దయచేసి తెరచిన బైబిల్తో మీరు ఆలోచనాత్మకంగా ఈ విషయాలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మొదటిగా చిన్న కుమారుడి దగ్గరికి వెళ్తే చిన్న కుమారుడు 12 వచనంలో ఇలా అన్నాడు, వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇందుకే నాకు వచ్చే ఆస్తి నాకు ఇమ్మని అడిగాడు కదా, కుమారుడు సంపాదించాడా, కొడుకు ఏమైనా కష్టపడ్డా, కొడుకు ఏమైనా సంపాదించి పెట్టాడంటే లేదు, అది నేను సంపాదించలేదు. మరి ఎక్కడి నుంచి అతనికి హక్కు వచ్చింది, మరి ఏ ముఖం పెట్టుకుని చదువుతున్నాడంటే కేవలం కన్నాడు కాబట్టి వారసత్వపు హక్కును బట్టి నాకు వచ్చే భాగం నాకు ఇమ్మని అడుగుతా ఉన్నాడు. తండ్రి నీకెక్కడదరా ఇచ్చేది, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనొచ్చు. కానీ ప్రేమ కలిగిన తండ్రి ఆస్తి అంతా కూర్చుకున్నాడు, ఆస్తి అంతా ఆయన దగ్గర ఉంది. తండ్రి ఎంతైనా కొడుకు ఇవ్వగలడు గాని కొడుకు తిరుగుబాటు చేయటం, ఆస్తిలో వాటా అడగటం, నేను నీ దగ్గర ఉండను వేరుగా ఉంటాను నీకు నాకు సంబంధం లేదని మాట్లాడడం తండ్రి తట్టుకోలేని విషయం. అది ఏ తండ్రి తట్టుకోలేడు, ఏ తండ్రి తట్టుకోలేడు. కానీ కుమారుడు చిన్నప్పటి నుంచి అలారముద్దుగా పెంచాడు, కుమారుడిని చాలా చాలా గుండెల మీద పెట్టుకుని పెంచి ఉంటాడు తండ్రి. ఈ రోజు మేసాల గద్దాలు రాగానే అంటాడు, నాకొచ్చే బాగో నాకిచ్చే, నాకొచ్చే బాగో నాకిచ్చే. ఆ తండ్రి తన ఆస్తిలో భాగాన్ని ఆ కుమారుడికి పంచేశాడు, ఆ ఆస్తిలో భాగాన్ని ఆ కుమారుడికి పంచేశాడు. ఒకవేళ ఆత్మీయ దృష్టిలో ఏంటి ఎవరిలో చాలా డిస్టర్బ్ చేస్తుందండి, కాల్ టేకర్ కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను అన్ని కాల్స్ కట్ చేస్తే నాకు అర్థం కాలేదు, ఒక్కరి లైన్ వల్ల మొత్తం పాడవుతుంది. ఇయర్ ఫోన్స్ ఏమైనా కొత్త వాడారేమో, పాత ఏమో వాడితే సరిగ్గా లేకపోతే ఇబ్బంది పడతాయి. సరే, అందుకే ఆత్మీయ విషయంలో ఏంటి ఆస్తి అని అర్థం చేసుకుంటే ఒకసారి మనం అద్దం ముందుకేం నిలబడితే నడుముందెత్తి మొదలుకొని అరికాల వరకు మన అవయవాలు ఉన్నాయే చాలా విలువైనవి, అవి మనం సంపాదించుకోలేదు. మొన్న ఒక ఆయనతో మాట్లాడుతూ ఇలా అన్నాను, ఒకవేళ మీకు వాల్యూ కట్టుకోవడం ప్రారంభించండి, మీరు చెప్పండి మీ మెదడుకి మార్కెట్ వాల్యూ ఎంత కడదాం అన్నాను. మెదడుకి మార్కెట్ వాల్యూ ఎట్లా కడతాం అన్నాను, ఎంతకైనా కట్టనంటే ఒక 50 లక్షలు వేసాడు. సరే మీ గుండెకు ఒక మార్కెట్ వాల్యూ చెప్పండి అన్నాడు, ఒక 20 లక్షలు వేసాడు. మీ లివర్ కు ఒక వాల్యూ చెప్పండి అన్నాను, ఒక 20 లక్షలు వేసాడు. కిడ్నీలకు వాల్యూ చెప్పమన్నాను. మొత్తంగా బాడీ పార్ట్స్ కన్నిటికి వాల్యూ కట్టమంటే కొనేవారు లేరు గాని కోట్లు వస్తాయి. దేవుడు మనందరికి అవయవాలు ఇచ్చాడు, దేవుడు మనందరికి ఆయుష్కాలం ఇచ్చాడు, దేవుడు మనందరికి ఆరోగ్యం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, తలాంతులను ఇచ్చాడు, మనం బ్రతకడం కోసం పంచభూతాలను చేశాడు, నిత్యము మనకు అవసరమైన ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుడి నుంచి నేనేం ఆస్తి కోరుకున్నాను, దేవుడు నాకు ఏ ఆస్తి పంచిపెట్టించాడు అని మనం అనుకుంటే దేవుడు విలువైన ఆస్తి నీకు చేశాడు. అదే నీ దేహం, అదే నీ జీవితం, అదే నీ ఆరోగ్యం, అదే నీకు ఇవ్వబడ్డ జ్ఞానం. అయితే అన్ని ఇస్తున్న దేవుడు మనిషి నుంచి కోరుకుంటుంది ఏదంటే, అన్ని నువ్వు అనుభవించు, సమస్తాన్ని అనుభవించు, అవన్నీ నీకు ఇస్తాను, కానీ నాతో మాత్రం నువ్వు రిలేషన్ కలిగి ఉండాలి, నన్ను నువ్వు ప్రేమించాలి, నా పట్ల భయభక్తులను కనపరచాలి, నాకు విధేయత చూపించాలని ఒక సాధారణ తండ్రి ఎలాగైతే పిల్లలు ఆయనకు లోబడి ఉండాలని ఆశపడతారో, అన్ని ఇచ్చిన ఈ తండ్రి కూడా మనము ఆయనకు లోబడి ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కానీ ఈ చిన్న కుమారుడు అన్ని కావాలి, తండ్రి ఇచ్చేవన్నీ కావాలి, కానీ తండ్రి మాత్రం వద్దు. ఆయన ఇచ్చేవన్నీ కావాలి, తండ్రి మాత్రం వద్దు. ఆ తండ్రికి దూరంగా ఉండాలనుకుంటున్నాడు, తండ్రితో సంబంధం లేకుండా అనుకుంటున్నాడు, కానీ తండ్రి కలిగిన ఆస్తి మాత్రం కావాలి. అర్థం చేసుకుందో ఆయన మెంటాలిటీ ఏంటో. అయితే దేవుడు ఈ తండ్రి, రోషం కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, స్వేచ్ఛనిచ్చే తండ్రి, ఆ కుమారుడికి అతను అడిగినట్లు గాని తన ఆస్తిని పంచిపెట్టాడు, ఆస్తిని పంచిపెట్టాడు. తర్వాత వచ్చిన ఇలా రాయబడింది 13వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. చూశాడు కొన్ని దినాలు చివరికి తండ్రి పంచిపెట్టిన ఆస్తి అంతటిని అమ్మేసుకొని క్యాష్ చేసుకొని ఇక తండ్రికి ఈ కుమారుడు ఎక్కడున్నాడో తెలియకూడదు, ఈ కొడుకు యొక్క సుఖాలకి తండ్రి అడ్డుపడకూడదు, తండ్రి ముందు అన్ని వేషాలు వేయడం కుదరదు కాబట్టి దూరదేశానికి వెళ్ళిపోతున్నాడు. బైబిల్లో దేవుడు ఎలా కనబడుతున్నాడంటే మానవునికి సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు. ఈ మధ్య రోబోస్ కోసం మనందరూ తెలుసు కదా, రోబో ఎలా పనిచేద్ది అంటే ప్రోగ్రామ్ ను బట్టి పనిచేద్ది. ఒక ప్రోగ్రామ్ ఆ సైంటిస్ట్ సృష్టించుంటాడు, ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా వెళ్ళాలి. ఒకవేళ ఆ ప్రోగ్రామ్ నుంచి డీవియేట్ అయితే దాన్ని డిస్మాండిల్ చేస్తారు, దాన్ని ఇన్యాక్టివేట్ చేస్తారు, దాన్ని కూర్చోబెడతారు, చిప్పు తీసి కూర్చోబెడతారు. దేవుడు మానవుణ్ణి నియంతగా మానవుని పట్ల ప్రవర్తించట్లేదు, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలా లేకపోతే నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నీ జీవితాన్ని ముగిస్తాను, నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను అనటం లేదు. కానీ ఆ జ్ఞాన హృదయాన్ని ఇచ్చాడు, వివేచన కలిగిన మనసునిచ్చాడు, ఎంపిక చేసుకోమంటున్నాడు. అయితే మానవుడు మాత్రం దేవునికి నచ్చినట్లుగా బ్రతకడానికి బదులు తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదే ద గ్రేటెస్ట్ సిన్ ఆన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో దేవుడు ఆ పాపంగా పరిగణిస్తుంది ఏంటి అంటే దేవుని విడిచి మానవుడు తన కోసం తాను బ్రతకడమే. ఈ చిన్న కుమారుడు తన ఆస్తి అంతా కూర్చుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఎలా బ్రతుకుతున్నాడని మనం చూస్తే ఆ దుర్వ్యాపారం వల్ల ఏదైతే తండ్రి పంచిపెట్టాడో ఆ ఆస్తి అంతటినీ పాడు చేశాడు. దుర్వ్యాపారం అని చెప్పి 13వ వచనంలో చూస్తున్నాం. 30వ వచనంలో ఇంకా వివరణ రాయబడింది. 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు అన్నాడు. ఎలా పాడు చేశాడట? వేశ్యలు. ఎంత భయంకరమైన మాట, ప్రేమించిన అమ్మాయితో పాడు చేసుకున్నాడని కాదు, వేశ్యలతో కలిసి తనకు నాస్తి అంతా పాడు చేసుకున్నాడు. తాకాట, సినిమాలు, సిక్కార్లు, అన్ని తాగటం, తినటం. పంది బురదలు ఎలా పొర్లుతుందో దానికి అదే ఇష్టం. అలాగే ఇష్టమైనట్లుగా తనకు నచ్చినట్లుగా అతను బ్రతకటం అలవాటు చేసుకున్నాడు. అన్ని పాడు చేసుకున్నాడు, ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. అదే అతని పరిస్థితి. ఆ అంతా పాడైపోయిన తర్వాత 14వ వచనంలో, అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్తులు ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. అబ్బా, ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయిలోకి దిగజారిపోయాడో. ఒకప్పుడు తండ్రి దగ్గర కొడుకుగా ఉన్నప్పుడు తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు. పనివారు అందరి కొడుక్కి దండాలు పెడతా ఉన్నారు. చిన్నబాబు అని చెప్పి దండాలు పెడతా ఉన్నారు. ఆ తండ్రి నుంచి దూరం అయిన తర్వాత ఈరోజు ఈ కొడుక్కి ఆ దర్జా పోయింది, ఆ హోదా పోయింది, ఆ అధికారం పోయింది. ఈరోజు దేహి అంటూ మార్కెట్ లోకి వెళ్ళి ఎవరైనా పనిమ్మని అడిగితే ఎవరో పనిచ్చారు. ఎలాంటి పని అంటే, యూదులకు పందులంటే అసహ్యం. కానీ ఇతనికి వచ్చిన ఉద్యోగం పందులు మేపే ఉద్యోగం. ఆ 14వ వచనంలో, ఆ కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి అన్నాడు కదా. దుర్వ్యాపారం వల్ల ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు కదా. ఒకవేళ దాన్ని మన భాషలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బాగా తాగడం అలవాటు చేసుకున్నాడు, లివర్ ఫెయిల్ అయింది. బాగా సిగరెట్లు తాగడం అలవాటు చేసుకున్నాడు, లంగ్ క్యాన్సర్ వచ్చింది. లేదా ఏదో మర్డర్ చేశాడు, మానభంగం చేశాడు, జైల్లోకి ఖైదీగా పట్టబడ్డాడు. లేదా వేశ్యలతో తిరుగుతా ఉన్నాడు కదా, ఎయిడ్స్ వచ్చింది అనుకుందాం మన ఇమాజినేషన్ కి. ఆ పరిస్థితుల్లో అతని స్థితి ఎట్లా ఉందో ఒకసారి ఊహిద్దాం. బాగా కరువు వచ్చింది, ఇబ్బంది పడసాగుతా ఉన్నాడు. ఎంత దిగజారిపోయాడంటే ఆ చివరికి పందులు తినే పొట్టుతోనైనా సరే కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే 16వ వచనంలో రాయబడింది, వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడని గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. ఆ మాట కొంచెం అర్థం చేసుకోవాలి. ఎవరూ లేరా అప్పుడు? ఇప్పుడు అతనితో పాటు ఎవరు లేరా? ఒకప్పుడు తండ్రి దగ్గర ఆస్తిని తీసుకొని వచ్చినప్పుడు చాలా మంది స్నేహితులు ఉన్నారు, చాలా మంది ఆప్తులే కనబడ్డారు, ప్రాణ స్నేహితులే కనబడ్డారు, ప్రియమైన వారు కనబడ్డారు. కానీ ఈ రోజు మాత్రం ఎవరు లేరు. లోక స్నేహం ఎలాంటిదంటే మన అవసరత తీరే వరకే. లోకంలో ప్రేమలు ఎలాంటివంటే మన వాళ్ళకి ఉపయోగపడేంత వరకే. ఒకసారి మన వాళ్ళకి ఉపయోగపడడం, మన అవసరత వాళ్ళకి లేదు, మన దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ముఖం చాటేస్తారు, కనీసం ఫోన్లకు లిఫ్ట్ చేయరు. ఈరోజు ఈ కుమారుడికి సహాయం చేయడానికి ఎవరూ లేరు. తండ్రిని వద్దనుకున్నాడు, తండ్రి కట్టెల్లో ఉండడానికి ఇష్టపడలేదు, స్వేచ్ఛా జీవితాన్ని కోరుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, వయసు ఉంది కదా అని చెప్పేసి అనుభవించడం ప్రారంభించాడు, ధనం ఉంది కదా అని చెప్పి ఖర్చు పెట్టడం ప్రారంభించాడు, ధనం అయిపోయింది, వయసు మీదకి అనారోగ్యం వచ్చి పడింది, కరువు వచ్చి పడింది, ఆదరించేవారు లేరు, ఏ సహాయం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎందుకు దేవుడు మాటలు మాట్లాడుతున్నాడంటే, నీ జీవితం విలువైందిగా ఉండాలన్నా, నీ జీవితం ప్రయోజనకరంగా ఉండాలన్నా, నీ జీవితంలో గౌరవ మర్యాదలు ఉండాలన్నా, అది ఎప్పుడు సాధ్యం అవుద్దంటే, నీ తండ్రితో నువ్వు ఉన్నప్పుడు, నీ సృష్టికర్తతో నువ్వు ఉన్నప్పుడు, నీ దేవుని అండర్లో నువ్వు ఉన్నప్పుడు, నీ దేవుని అనుగ్రహము కృప నీ మీద ఉన్నప్పుడు. ఒకవేళ దేవుణ్ణి లెక్క చేయకుండా, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు మంచి జీతం వస్తా ఉంది, నాకు చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి, ఈ దేవుడు చాలా చాదస్తం కలిగిన దేవుడు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అలాగుండదు, ఎలా ఉండదు చెప్పి చాలా ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఇవన్నీ నా వల్ల కాదు, నేను పాటించలేను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, ఎవరి అజమాయిషి నా మీద అవసరం లేదు అని అనుకుంటే, ఎవరి అజమాయిషి అవసరం లేదు అని అనుకుంటే, ఆయనకు దూరంగా దాక్కోవడానికి ప్రయత్నం చేయడం ప్రారంభిస్తే, మన జీవితాల ముగింపు ఇలాగే ఉంటది. మన జీవితాల్లో మనం ఎదుర్కోవాల్సిన చేదు దినాలు ఇలాగే ఉంటాయి. ఎంత ఘోరమైన స్థితికి వెళ్ళిపోతామంటే, ఎవరు మన నమ్ముకున్న మనుషులు ఎవరు మనకు అక్కరకు రారు, సహాయం చేయలేరు. మన దేవుని వద్దకు రాకుండా దూరంగా వెళ్ళిపోయాం కాబట్టి, నీకు విడుదల మార్గము, తప్పించుకునే మార్గం, సహాయం ఎక్కడి నుంచి రాదు. అయితే ఈ కుమారుడు తన పరిస్థితి అంతా దిగజారిపోయినప్పుడు, ఒక్కసారి 17వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అన్నమాట, బుద్ధి వచ్చిందట. ఒక్కసారి తన జీవితం ఏంటో చూసుకున్నాడు, తన తండ్రి ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో చూశాడు, తన తండ్రి ఎంత ఆస్తికరతో జ్ఞాపకం తెచ్చుకున్నాడు, నా తండ్రి దగ్గర పనివారికే కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, నేనేమో ఆకలితో చచ్చిపోతా ఉన్నాను. నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు నాకు కన్నీళ్ళు లేవు, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు అవమానం లేదు, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను చాలా చాలా హుందాగా ఉన్నాను, గౌరవంగా ఉన్నాను, అన్ని నాకున్నాయి, నేను చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు నా తండ్రిని విడిచి రావటం, ఆయనతో బంధాన్ని తెంచేసుకోవటం. ఆయనతో బంధాన్ని తెంచేసుకున్నాను, ఈరోజు పరిస్థితులు ఏవి నా చేతిలో లేవు. నేను అంటాను, ఒక్కరోజు ఒక క్షణం దేవుడిని చేయి విడిచిపెడితే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన మన చేయి విడిచిపెట్టడం లేదు, మనం మాత్రం ఆయన చేయి విదిల్చుకుంటున్నాం. ఆయన పలుమార్లు మాట్లాడుతూ ఉంటాడు, టీవీలో ప్రసంగికుడి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, రోడ్డు మీద దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, పలుమార్లు బలవంతం చేస్తూ ఉంటాడు, నాయనా నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదు, నువ్వు వెళ్తున్న మార్గం చివరికి నీకేం మిగులుస్తుంది నీకు అర్థం కావట్లేదు, చాలా కోల్పోతావు, అన్ని నష్టపోతావు, దుఃఖమైన స్థితిలోకి వెళ్ళిపోతావు, నువ్వు అలా ఉండడం నాకు ఇష్టం లేదురా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం మాత్రం ఆయనకు ముఖం చాటేయడానికి, ఆయన చేయి విదిల్చుకోవడానికి, ఆయనకు అవసరం లేదు, ఆయన నాకు అక్కర్లేదని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే అర్థం చేసుకుందాం. 17వ వచనంలో మాత్రం కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు, బుద్ధి వచ్చింది, తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, 18వ వచనంలో ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు, తీర్మానానికి వచ్చాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని. క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప మిట్టినంటే మారు మనసు లేదా పశ్చాత్తాపం. బైబిల్ కనబడుతున్న ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నీ గతాన్ని బట్టి ఆయన దూరం చేసేవాడుగా లేడు, నువ్వు చేసిన పనులు బట్టి దూరంగా ఉంచేవాడుగా లేడు, అవమానపరిచేవాడుగా లేడు, కానీ చేసిన తప్పులు తెలుసుకొని, దేవా పాపిని నన్ను కరుణించని ఆయన వైపు తిరిగితే ఆయన ఏమాత్రం త్రోసివేవాడు కాదు, ఆయన వద్దకు వచ్చేవారిని ఎంతమాత్రం దూరపరచేవాడు కాదు, ఆయన వద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేవాడు కాదు. అయితే ఆ కుమారుడు అనుకుంటున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడే సాతాను బలంగా పనిచేస్తా ఉంటాడు, బలంగా పనిచేస్తాడు. ఏం ముఖం పెట్టుకుని వెళ్తావు, ఏం ముఖం పెట్టుకుని వెళ్తావు, అసలుకి ఎలా మాట్లాడావు ఆ రోజు, నీతో నాకు సంబంధం లేదని చెప్పేసి ముఖం మీద కొట్టొచ్చినట్టు చెప్పావు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని తప్పులు చేసావు కదా, ఈ రోజు ఈ రోగం తెచ్చుకున్నావు కదా, ఇంతగా ప్రవర్తించిన తర్వాత ఏం ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్తావు, మరేం చేయమంటావు, మరేం చేయమంటావు. సాతాను తిరిగి దేవునితో రీయూనియన్ కాకుండా, దేవుని వద్దకు రాకుండా, దేవుని అనుగ్రహం పొందకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందకుండా, మన హృదయాన్ని కఠినపరచడానికి, మనని రాంగ్ ట్రాక్ లో తీసుకుని వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. అవసరమైతే చావనన్నా చావు తప్ప అక్కడికి వెళ్ళి అవమానం పడొద్దని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేపిస్తాడు, లేదా ఇంకా ఘోరంగా దిగజార్చడానికి, చీకటి ఊబులోనికి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎప్పుడైనా సరే మనం అర్థం చేసుకోవాల్సింది, మన స్వభావం పాపపు స్వభావం. మన పాప స్వభావాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే, మన పాప స్వభావాన్ని బట్టి దేవునికి దూరంగా మనం కొంతకాలం గడిపితే బుద్ధి తెచ్చుకోవాలి, తండ్రి వైపు తిరగాలి, తిరిగి తండ్రి వద్దకు రావాలి. ఆయన దగ్గర ఇంకే సోకలు లేవు. నేను ఆస్తి అంతా ఖర్చు పెట్టిన ఎందుకు ఖర్చు పెట్టానంటే, నేను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఎందుకు పాడు చేసుకున్నానంటే అని అంటే అర్థమేంటే సోకులు, కాలం కలిసి రాలేదు, స్నేహితులు మోసం చేశారు, నేను మోసపోయాను, ఇవన్నీ సాకులు, బోటకు మాటలు. ఆ మాటలు కాదు, ఒకటే వాస్తవం ఏంటంటే, నేను పాపం చేశాను దేవా నన్ను క్షమించు, నేను పాపం చేశాను దేవా నన్ను క్షమించు అని అడగడమే. ఇస్కరీతు యూదా తప్పు చేసినప్పుడు వాడు మరలా దేవుని వద్దకు వచ్చి క్షమాపణ పొందుకున్నట్లుగా ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకోవడానికి పురుకొల్పాడు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇక్కడే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తా ఉంటామో, అది ఇది తప్పు అని తెలిసినప్పుడు తిరిగి దేవుని వద్దకు రాకుండా సాతాను చాలా బలంగా పనిచేస్తా ఉంటాడు. దాన్ని మనం గమనించుకోవాలి. అందుకే 18వ వచనంలో ఆ కుమారుడు ఒక మాట అంటున్నాడు, నేను నీకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని, నేను పాపం చేసి తిని. అదే దేవుడు కోరుతున్నది. ఆ మాట ఎలా ఉంటదంటే, నేను పాపిని అని ఒప్పుకోవడం కొంతమందికి కష్టం, చేసినప్పుడేమో కష్టం లేదు, ఒప్పుకునేటప్పుడు మాత్రం కష్టం వస్తుంది. ఒకవేళ మనం ఒప్పుకోకపోతే, నేను పాపం చేశానని ఒప్పుకోకపోతే, ఆ పాపం వల్ల వచ్చే పర్యవసానం అంతా మనం పొందాల్సిందే. సహజంగా పోలీసులు ఒక మాట బాగా మన అందరికి అలవాటు, లేదంటే ఎంత మాత్రం కూడా జడ్జి ముందు నిజం చెప్పకూడదు, నిజం చెప్తే ఏమవుద్ది, జడ్జి దగ్గరికి వెళ్ళి చంపావా చంపాను అయ్యా అంటే ఏమవుద్ది, చంపాను అన్నా కాబట్టి ఇంక ప్రాసిక్యూషన్ లేదు, సరాసరి జైలే, సరాసరి ఊరే. కాబట్టి జడ్జి దగ్గర ఎంత మాత్రం కూడా నిజం చెప్పకూడదు, ఈ జడ్జి దగ్గర నిజం చెప్పకూడదు. కానీ మన దేవుని ముందు మాత్రం ఆయన కోరుతుంది ఒకటే, ఆయన హృదయంలో సత్యాన్ని కోరుతున్నాడు, ఆయన యథార్థతను కోరుతా ఉన్నాడు. తండ్రి నేను పాపం చేశాను, తండ్రి నేను పాపం చేశాను. అక్కడ ఎందుకో మన హృదయాన్ని కఠినపరచుకుంటాం. ఆత్మీయ జీవితంలో తొలిమెట్ అదే, ఆత్మీయ జీవితంలో తొలిమెట్ అదే. నాకు తెలియదు మీలో ఎంతమందికి ప్రార్థన చేసే అలవాటు ఉందో, కానీ నీ తండ్రి ముందు, నీ దేవుని ముందుకు నువ్వు వచ్చి ఒకసారి నీ గతం ఏంటో, ఒకసారి నువ్వు దేవుని ముందు నువ్వు ఎలా ప్రవర్తిస్తా వచ్చావో, ఒకవేళ అమ్మకు తెలియకపోవచ్చు, నాన్నకు తెలియకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రికి మాత్రం తెలియదు అనుకుంటే మన అజ్ఞానం. మన నడకలు తెలిసే ఆయనకి, మన పడకలు తెలిసే ఆయనకి, మన చూపులు తెలిసే ఆయనకి, మన ఆలోచనలు తెలిసే ఆయనకి, మనం చేసే ప్రతిది కూడా ఆయన గ్రంథస్థంలో లిఖితం అవుతుంది అని బైబిల్ సెలవిస్తా ఉంది. దేన్ని ఆయన మర్చిపోయేవాడు కాదు. అందుకే అంటాడు గల్తీ పథకంలో, మోసపోకుడి దేవుడు విక్రింపబడు. దేవునికి తెలియదు అనుకుంటే అది మన అమాయకత్వం. దేవునికి అన్ని తెలుసు, కానీ నువ్వు చేసుకున్న దానికి అనుభవించాల్సింది మాత్రం నువ్వే. నేను చేసిన తప్పిదారికి, నేను చేసిన పాపానికి దానికి వచ్చే రిజల్ట్ అంతా తీసుకోవాల్సింది నేనే. మరి దాని నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, మారు మనసు పశ్చాత్తాపం. కొన్ని తప్పులు మనల్ని మనమే క్షమించుకోలేము, కొన్ని నేరాల విషయంలో మనల్ని మనమే సముదాయించుకోలేము. చాలా వేధిస్తా ఉంటాయి. అది ఎంత పెద్ద తప్పైనా, అది ఎంత పెద్ద పాపమైనా దేవుని వద్దకు వచ్చి దేవా నేను పాపం చేశానని ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడ మొదటి కుమారుని జీవితాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కుమారుడు తండ్రితో ఉన్నప్పుడు వారసుడు, కానీ అతడు పాపాన్ని ప్రేమించి తండ్రిని ద్వేషించి ఆస్తులో భాగం తీసుకొని దూరదేశానికి వెళ్లి అంతా ఖర్చు పెట్టుకొని అంతా నష్టపోయి ఏమీ లేని నిస్సహాయ స్థితిలోకి వచ్చి దాసుడిగా పందులు మేపేవాడుగా ఆకలితో చచ్చే స్థితిలో వచ్చినప్పుడు అతడు తీసుకున్న ఒక మంచి నిర్ణయం, నేను నా తండ్రి వద్దకు వెళ్ళాలి. నిర్ణయం తీసుకుని ఆగిపోలేదు, కానీ తండ్రి వద్దకు రావడానికి బయలుదేరాడు. బయలుదేరిన వాడు వచ్చి మౌనంగా ఉండలేదు, కానీ తండ్రి ముందుకు వచ్చి అన్నాడు, తండ్రి పరలోకానికి వ్యతిరేకంగా నీ ఎదుట నేను పాపం చేశాను. పరలోకం, పరలోకం అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఇది పరలోకపు తండ్రి కొరకు ప్రస్తావించబడుతున్న సందర్భం. భూలోకమైన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయట్లేదు, కానీ పరలోక సంబంధమైన తండ్రి కోసం ప్రస్తావించబడుతున్న సందర్భం. వచ్చి మౌనంగా ఉండలేదు, తండ్రి నేను పాపం చేశాను, తండ్రి నేను పాపం చేశాను అన్నాడు. రెండవదిగా ఈ సందర్భంలో ఈ తండ్రిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలాంటి తండ్రి? మీకు ముందే ఒక మాట జ్ఞాపకం చేశాను కదా, ప్రణయ్ అమృత ఇంటర్కాస్ట్ మ్యారేజ్. ప్రణయ్ అమృత ఇంటర్కాస్ట్ మ్యారేజ్. అమృత తండ్రి ఈరోజు ఎట్లా కనబడుతున్నాడు? రాక్షసులా కనబడుతున్నాడు. కూతురు జీవితాన్ని చేతులారా నాశనం చేశాడు, అల్లుడిని చంపించాడు, అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది, అబ్బాయి మళ్ళా పుట్టాడు. అవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఎప్పుడైతే ఈ పరువహత్యలు చూస్తామో, ఎందుకు పరువహత్యల్లో మనిషి అలా ప్రవర్తిస్తున్నాడంటే మానవ హృదయం చాలా చిన్నది. ఈ భూ సంబంధమైన తండ్రుల మనసులు చాలా సంకుచితమైనవి. అవి దేవుని హృదయంతో ఎంత మాత్రం మనం పోల్చలే, ఎంత మాత్రం పోల్చలే. ఒకవేళ భూ సంబంధమైన తండ్రిని ఈ సందర్భంలో తీసుకొచ్చి పెడితే అంటాడు, అరే ఏ మొఖం పెట్టుకున్నా దగ్గరికి వచ్చావరా, నీకేమైనా సిగ్గుంటే నా దగ్గరికి ఎందుకు వస్తావు, ఆ రోజు ఎలా మాట్లాడో, ఎంత పౌరుషంగా మాట్లాడో, ఇప్పుడు అన్ని పోయిన తర్వాత మీ నాన్న గుర్తొచ్చాడా, చచ్చేదాకా నీ ముఖం చూడను, నీ ముఖం మళ్ళా నాకు ఎప్పుడు చూపించొద్దు పో అంటావు, అంతేగా. అంతకు మించి మాట్లాడడానికి పెద్ద పెద్ద డైలాగులు లేవు, అంతే మనం మాట్లాడే మాటలు. కానీ తండ్రి అన్ని తెలిసిన ఈ తండ్రి ఎలాంటి వాడు అంటే 10:20 చూడాలి, 20 20 వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. 20 మీకు అర్థమైందో లేదో, దూరంగా ఉన్నప్పుడు చూశాడు, దూరంగా ఉన్నప్పుడు చూశాడు ఇలా అనుకోవచ్చు. ఈ ప్రేమ కలిగిన దేవుడు ఎప్పుడైతే మానవుడు అతనికి దూరమయ్యాడో, దూరమైన ప్రతి దినం నుంచి కూడా ఆ దేవుడు మానవుడి కోసం వెతుకుతా ఉన్నాడు. నా వద్దకు వస్తాడేమో, నా వైపు తిరుగుతాడేమో, వెనక్కి తిరిగి నా వైపు చూస్తాడేమో, మళ్ళా నా వద్దకు వస్తాడేమో అని చెప్పి ఆ రోజు వస్తున్నాడు. ఆ ఇంటి ముందున్న మార్గం వైపు చూస్తున్నాడు, నా కుమారుడు వస్తాడా అని. అందుకే యెషయా గ్రంథం 65:2 ఇలా అంటాడు. యెషయా గ్రంథము 65:2 చాలా లోతైన మాట ఉంటుంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 65:2 చదువుతున్నాను. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు, దేవుని ఆలోచన కాదు తమ సొంత నిర్ణయాలు, సొంత కోరికలు, సొంత ఆలోచనలు, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఈ దేవుడు రెండు చేతులు చాచి వెళ్ళిపోతున్న కొడుకు తిరిగి వస్తే మాత్రం హత్తుకోవడానికి, కౌగిలించుకోవడానికి, అంగీకరించడానికి మాత్రం ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నన్ను కాదన్నావు కదా, నాకు దూరంగా వెళ్ళిపోయావు కదా, నా దగ్గరికి ఎలా వస్తావు, ఏ ముఖం పెట్టుకుని వస్తావన్న మాట అంటలేదు, కానీ లోబడనల్లని ప్రజలు ఆయన వైపు తిరిగితే మాత్రం ఆయన చేతులు చాచి అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యోనా గ్రంథం 4:2 యోనా భక్తుడు ఇలా అంటాడు దేవుణ్ణి, యెహోవా నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని తెలుసుకుని అన్నాడు. ఎలాంటి దేవుడట? బహుశాంతము, కటాక్షము, జాలి, అత్యంత కృప. ఆ మాటలు మనకు అర్థమవుతున్నాయో లేదో కానీ దేవుడు రోషం కలిగిన దేవుడే, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడే. కానీ ఎవరైతే పశ్చాత్తాపంతో, ఎవరైతే విరగొట్టబడ్డ హృదయంతో తప్పు తెలుసుకుని ఆయన వైపు తిరుగుతారో వారి విషయంలో మాత్రం ఆయన ప్రేమ అపారమైంది. ఆయన ప్రేమ ఆకాశం కంటే ఉన్నతమైంది. ఆయన ప్రేమ ఆకాశం కంటే ఉన్నతమైంది. కాబట్టి ఆ తండ్రి దూరం నుంచి చూశాడు కుమారుడు వస్తా ఉన్నాడు, దగ్గర రాని అనుకోలేదు, కానీ తండ్రే మెట్లు దిగుతా ఉన్నాడు, తండ్రే పరిగెడతా ఉన్నాడు. వెళ్ళాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెడుతున్నాడు. ఎవరికి? ఎవరికి? తిరుగుబాటు చేసిన కుమారుడికి. పందులు మేపడం వల్ల బట్టలన్నీ స్మెల్ వస్తున్నా తండ్రికి ఆ స్మెల్ కనబడంలా, స్నానం చేయకపోవడం వల్ల మురికోసన వస్తున్నా మురికోసన కనబడం, ఆకారం పాడైపోయినా ఎలాగున్నా సరే అవేమి పట్టించుకోవట్లేదు, అవేమి పట్టించుకోవట్లేదు. గతంలో మాట్లాడిన మాటలు కూడా జ్ఞాపకం రావట్లేదు. కొడుకు వచ్చాడు అంతే, కొడుకు వచ్చాడు అంతే, ఇంకేమీ ఆయన గుర్తు రావట్లేదు. తప్పిపోయిన వాడు ఆయన వద్దకు వస్తే ఆయనకి ఎంత సంతోషమో, ఆయనకి ఎంత సంతోషమో. ఎప్పుడైతే ఆ కుమారుడు, తండ్రి నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కొడుకుగా ఉండడానికి కూడా నేను యోగ్యుడిని కాను అన్నాడో, తండ్రి ఎంత సంతోషపడిపోతున్నాడో. ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క ప్రశ్న కూడా ఆయన అడగడం లేదు. ఇక్కడ పశ్చాత్తాపంలో రిపెంటెన్స్, ఆ కొడుకు మారు మనసులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మంచి మాట ఏంటంటే, ఆ కొడుకు నటించటంలా వెళ్దాము, ఏదో ఒక మాట చెప్దాము, మా నాన్న ఎలాగ బొట్టులో పెడతాడు, తర్వాత మళ్ళా నాన్న దగ్గర కొంత ఆస్తి తీసుకుందాము, మళ్ళా జలసాలు చేద్దాం అనుకోలేదు. కానీ నిజమైన మారు మనసు. అందుకే ఈ సందర్భంలో ఆ చిన్న కొడుకు, మా అన్న మా నాన్న దగ్గర చాలా సంతోషంగా ఉన్నాడు, నేనైతే ఇక్కడ బాధపడుతున్నాను అంటాలా, సేవకులతో పోల్చుకుంటున్నాడు, పనివారితో పోల్చుకుంటున్నాడు. ఆ పనివారిలో ఒకరుగా ఉండడానికి కూడా యోగ్యత నాకు లేదు అని చెప్పి నిజమైన మారు మనసుతో అతడు తండ్రి వద్దకు తిరిగి వస్తున్నాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పాడో, నేను పాపం చేశాను అన్నాడో, అంతే అంతే. 22వ వచనంలో ఏం కనబడుతుందంటే, తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి విని కట్టి, విని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము అన్నాడు. ఆ మురుకు బట్టలు తీసేయమంటున్నాడు, తలంటి స్నానం చేపించమంటున్నాడు, పట్టు వస్త్రాలు వేయమంటున్నాడు. ఎందుకు ఎందుకు ఎందుకు? మరలా అతను నీతి మంత్రిగా తీర్చి యేసుక్రీస్తు ప్రభు రక్తం పాపిని ఏం చేస్తుందంటే ఆ మురికంతటిని కడిగేస్తుంది, ఆ పాపం అంతటిని తొలగించేస్తుంది. ఇక దేవుడికి మన జీవితంలో మచ్చలు, డాగులు, కల్మషం ఇవేమి కనబడు, ఆయన చూడ్డు. నొప్పుకున్నావుగా క్షమాభిక్ష పెట్టేశాడు ఆయన. ఒప్పుకోవడమే, ఒప్పుకొని సరిదిద్దుకోవడమే కనికరం పొందుతాం. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అని రాయబడిన సామెతల గ్రంథంలో. కాబట్టి ఎప్పుడైతే కుమారుడు తిరిగి వచ్చాడో, ఆ తండ్రి ఆ మురికి బట్టలు తీసేశాడు, కొత్త బట్టలు ఇస్తున్నాడు, కాళ్ళకి చెప్పులు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నాడు. నా కుమ్మాడ, మోస్ట్ వెల్కమ్, యుర్ మోస్ట్ వెల్కమ్, నువ్వు ఎప్పుడు నా ఇంట్లోకి ఆహ్వానితుడివి అని చెప్పి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చేతికి బంగారు పొంగరం పెట్టాడు. ఎందుకు? నువ్వు సేవకుడు కాదు నా కొడుకువి, అధికారం ఇస్తున్నాడు. అతన్ని కడిగాడు, పవిత్రుడిగా మార్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఇంట్లోకి పిలిచాడు, పొంగరం పెట్టాడు, వారసత్వాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, గొప్ప విందు చేస్తున్నాడు, వెల్కమ్ సెరిమనీ. ఈ దేవుడు ఎలాంటి వాడని అర్థం చేసుకుంటే, అత్యంత ప్రేమ, అత్యంత కృప, అత్యంత జాలి, అత్యంత కనికరం కలిగిన దేవుడు. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడుగా కనబడతా ఉన్నాడు. ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే బతిమాలతో ఉంది, ఆయన ప్రేమ మనల్ని క్షమిస్తూ ఉంది, ఆయన ప్రేమ మనం సరిదిద్దుకోవడానికి, ఆయన వద్దకు రావడానికి ఆయన అనేకమైన అవకాశాలు ఇస్తా ఉన్నాడు. మన గ్రూప్ లోనే ఒకవేళ ఈ మార్నింగ్ మనతో పాటు ప్రేయర్ లో ఉన్నారేమో, ఒక ఇద్దరు బ్రదర్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక ఎస్ఐ గారి సాక్ష్యం చెప్తూ ఇలా అన్నాడు, నేను దేవుడు నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, కానిస్టేబుల్ ఎగ్జామ్కి వెళ్ళాను, ఉద్యోగం రాలేదు, అంతే కోపం వచ్చింది ఆయన మీద. ఉన్నాడా దేవుడు? అసలు ఉన్నాడా? ఉంటే నాకెందుకు ఉద్యోగం రాలేదు? దేవుడు లేడు, దేవుడు లేడు, ఇదంతా పెద్ద ట్రాష్, ఇదంతా పెద్ద డ్రామా అని చెప్పి దేవుని తిట్టడం స్టార్ట్ చేశాడట, దూషించడం స్టార్ట్ చేశాడట. ఎగతాళి ఆయన సొంత మాటలు చెప్పిన మాటలే, నా మాటలు కాదు. ఆయన దూషించటం, ఆయన తిట్టడం, ఆయన ద్వేషించటం, ఆయన లేడు అని చెప్పటం, బూతు మాటలు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. మళ్ళా గుర్తొచ్చింది, బుద్ధి వచ్చింది, ఆయన ఉన్నాడని అర్థమైంది. అప్పుడు హార్డ్ వర్క్ నమ్ముకున్నాడు, హార్డ్ వర్క్ వల్ల మేలు జరగలేదు, మళ్ళా దేవుని వైపు తిరిగాడు. దేవుడు కనికరం కలిగిన దేవుడు. నన్ను తిట్టావు కదరా, నన్ను దూషించావు కదా, నేను లేడు అన్నావు కదా, ఎన్ని మాటలు మాట్లాడు, మళ్ళా నా దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వచ్చావా అనలేదు గాని తిరగగానే మళ్ళీ అంగీకరించాడు. కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదు గాని ఎస్ఐ ఉద్యోగం వచ్చి మన బ్యాచ్మేట్ గా ఉన్నాడు. ఇంకొక ఎస్ఐ గారు ఎస్ఈ అయ్యాడు, ఆయన సాక్ష్యం చెప్తే ఇలా అన్నాడు, నేను చాలా మంది కోసం ప్రార్థన చేశాను, వాళ్ళకి పిల్లలు కావాలని ప్రార్థన చేసేవాడిని, వాళ్ళకి అన్నం కావాలని ప్రార్థన చేసేవాడిని, వాళ్ళకి బట్టలు ఏమని ప్రార్థన చేసేవాడిని. ఎంత మంది కోసం ప్రార్థన చేస్తే నాకు పెళ్ళయ్యి 3.5 సంవత్సరాలు అయ్యింది, నాకు పిల్లలు లేరు, కోపం వచ్చింది ఆయన మీద. ఆ దేవుడు లేడు, ఇదంతా పెద్ద ట్రాష్ అనుకుని ఇంకా దేవుడు నమ్మడం మానేసి నాస్తికుని అయిపోయి దేవునికి వ్యతిరేకంగా మారడం ప్రయత్నం చేశా. మళ్ళా బుద్ధి వచ్చింది, ఆయన వైపు తిరిగాను, ఆయన మళ్ళా చేర్చుకున్నాడు. ఈరోజు ఆయన భార్య ప్రెగ్నెంట్ అయి ఉంది. నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే దేవుడు మన పాపాన్ని ఆయన లెక్క చేయటం లేదు, దాన్ని గుర్తు పెట్టుకోవటం లేదు, దాన్ని బట్టి దూరం చేయటం లేదు, ఎక్కడో చివరిగా పెట్టడం లేదు. కానీ అత్యంత కనికరం కలిగిన దేవుడు ఆయన వైపు తిరిగి, దేవా తప్పైపోయింది, నేను పాపిని నన్ను క్షమించను గాని ఆయన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీన్ని ఆయన బలహీనత అందామా? మళ్ళా ఈ మాట కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఈ రోజు మళ్ళా దేవుడికి దూరం అయిపోతాను, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, మళ్ళా 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వస్తాను, 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవా నేను పాపిని అంటాను, అప్పుడు చేర్చుకుంటాడని చెప్పేసి ఇప్పుడు లోకంలోకి వెళ్ళిపోదామా? అందుకే దీన్ని కృపాకాలం అంటాం, గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ లో దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడిగా కనబడుతున్నాడు కదా, అదే దేవుడిని ఇంకొక సందర్భంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 11-12 వచనాలు ఇక్కడ బుద్ధిలేని కన్యకల కోసం రాస్తున్నాడు. అంతటి తలుపు వేయబడును, ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు ఎవరు? ఈ తండ్రే. రెండు చేతులు చాచి దూరంగా ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి మెడ మీద పడి ముద్దు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించిన ఈ తండ్రే మరో సందర్భంలో అంటాడు, నేను మిమ్మల్ని ఎరుగను, నా వద్ద నుంచి పోండి అన్నాడు. వచ్చి మాకు తలుపుతే అంటే ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎరుగను, నా వద్ద నుంచి పోండి అంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన కృపాకాలంలో, ఆయుష్ కాలంలో, లేకపోతే ఆయన ఎంత పెరిగిపెట్టదు, దయచేసి మోసపోవద్దు. నేను 60 సంవత్సరాలు బతుకుతానన్న మోసంలో ఉండొద్దు, 70 సంవత్సరాలు బతుకుతానన్న మోసంలో ఉండొద్దు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం అంటాడు దేవుడు. ఇప్పుడు దాకా ఎలా బ్రతుకవో అవన్నీ తెలుసుకుని పశ్చాత్తాపడి బుద్ధి వచ్చి ఆయన వద్దకు వస్తే ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ప్రేమను బలహీనతగా మనం ఎంచి, ఆయన ప్రేమను చేతకానితనంగా మనం ఎంచి, ఆయన ప్రేమను అవకాశవాదంగా మనం ఎంచి మనకు నచ్చినట్లుగా బ్రతుకుతే ఆ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరగను. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ రోజు నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతే, నువ్వు దేవునికి ఎంత దూరంగా ఉన్నావో నీకు అర్థమవుతే, ఏ దినమందా ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపంతో, దేవా నేను పాపినని మన పాపాలు ఆయన ముందు ఒప్పుకుంటే ఆయనకు వ్యతిరేకంగా చేసినవి అన్నిటిని క్షమించడానికి ఆయన అత్యంత కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు. కానీ కృపాకాలం దాటిపోయేదాకా మనం ఎదురు చూసామంటే మనమే మోసపోతాం. నేను ముగిస్తా ఉన్నాను. మూడో వ్యక్తి పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడి జీవితాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ కుమారుడి పరిస్థితి ఎట్లా ఉందంటే
తదుకుమారి సందర్భాన్ని మనం చూస్తాం. ఇరవై ఎనిమిది వచ్చిన ఇలా చూస్తాం, అతడు కోపపడి లోపలికి వెళ్ళమలకపోయాను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నేను ఎల్లప్పుడు నేనెన్నడును మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడును ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారు రాగానే వీణు కొరకు కూగిన దూడను వజించివని చెప్పాను. ఆ రెండో కుమారుడి పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకుంటే, ఈర్ష్య చేత నింపబడ్డాడు, అసూయ చేత నింపబడ్డాడు. సంఘానికి వెళ్తా ఉంటాం కానీ నామకార్థ క్రైస్తవులుగా ఉంటాం. ఆత్మల భారం మనకు ఉండదు. తప్పిపోయిన వారు తిరిగి సంఘంలోకి రావాలి, దేవునికి దూరంగా ఉన్నవారు తిరిగి దేవునిలోకి రావాలి అని ఆశపడం. కానీ ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళ తప్పులు ఎంచేవారుగా, వాళ్ళ పాపాలు ఎంచేవారుగా, వాళ్ళ గత జీవితాన్ని ఎంచేవారుగా మనం ఉంటాము. దానివల్ల నష్టపోయేది ఎవరో కాదు మనమే. ఆ పెద్ద కుమారుడు ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు, చిన్న కుమారుడు ఇంట్లోకి వెళ్ళాడు, కానీ పెద్ద కుమారుడు ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు, బయట నిలబడిపోయాడు. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మాట స్వనీతి. ఒక కుమారుడు పాపంలో ఉన్నాడు, చిన్న కుమారుడు తన పాపం తెలుసుకున్నాడు. పెద్ద కుమారుడు పాపంలో ఉన్నాడు, అది పాపంగా కనబడడం లేదు, అది సెల్ఫ్ రైట్చియస్నెస్ కనబడుతుంది, స్వనీతిగా కనబడుతుంది. స్వనీతి చాలా ప్రమాదకరమైంది, అది భయంకరమైన పాపమే. ఆ పాపం ఆ కుమారుడిని ఆ తండ్రి వద్దకు రానివ్వట్లేదు, బయట నిలబెట్టేసింది. చివరికి ఒక మాట మీకు చూపించి ముగిస్తాను. 32వ వచనంలో క్లోజింగ్ వర్డ్స్ ఇట్లా ఉన్నాయి, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. చనిపోయి తిరిగి బ్రతికెను. ఆధ్యాత్మిక జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఈ మెట్లోకి మనం రాకపోతే ఎప్పటికీ మనం మేలు పొందు. ఒకటి, తిరిగి జన్మించే అనుభవంలోకి రావాలి. తిరిగి బ్రతికే అనుభవంలోకి మనం రావాలి. యోహాను సువార్త 3:3 ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడడు అన్నాడు. పెద్ద కుమారుడికి తిరిగి జన్మించిన అనుభవం లేదు, చిన్న కుమారుడు తిరిగి జన్మించిన అనుభవం ఉంది. ఆ తిరిగి జన్మించే అనుభవమే మారు మనసు, పశ్చాత్తాపం, గత జీవితం అంతటిని విడిచిపెట్టడం, నూతన జీవితాన్ని ప్రారంభించడం. అలా నూతన జీవితాన్ని మనం ప్రారంభించకపోతే ఎప్పటికీ మనం తండ్రిని చేరుకోలేము, ఆయన ఇంట్లో ప్రవేశించలేము, ఆయన కుమారుడనే హక్కును మనం పొందుకోలేము. కాబట్టి దయచేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు తిరిగి జన్మించావా? నువ్వు చనిపోయావు, పాపంలో మరణంలో ఉండిపోయావు, తిరిగి దేవుని వద్దకు వచ్చావా? దాన్ని తిరిగి జన్మించడం అంటారు. అలా జన్మించకపోతే మనం ఒకసారి అర్థం చేసుకుందాం, మన తండ్రి వద్ద ఉన్నప్పుడు అన్ని విధాలుగా మనం భోగభాగ్యాలు ఉన్న వారమే. తండ్రికి దూరంగా ఉంటే మనం చాలా నష్టపోయిన స్థితిలో ఉన్నాం. మనం చేయాల్సిన ఒక మంచి తీర్మానం ఏంటంటే తిరిగి జన్మించాలి. మనం పాపం ప్రభుత్వ ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఆయన వద్దకు వస్తే ఆయన అన్ని పాపాలని కడుగుతాడు, మరలా పవిత్రపరుస్తాడు, నూతన వస్త్రాలు ఇస్తాడు, చెప్పులిచ్చి ఆ ఇంట్లోకి ఆహ్వానిస్తాడు, బంగారు పొంగురుని చేతికి పెట్టి కుమారుని అధికారం ఇస్తాడు. ఆయన ఎంత మాత్రం విడువడు, ఎడబాయడు. కాబట్టి ఆ చిన్న కుమారుడు ద్వారా ఆ చిన్న కుమారుడి జీవితం మన జీవితాన్ని గుర్తు చేస్తుందా, లేకపోతే పెద్ద కుమారుడి జీవితాన్ని గుర్తు చేస్తుందా? ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని మనం సరిదిద్దుకొని దేవుని వద్దకు రావటం మనకు మంచిది. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. జస్ట్ ఒక 5 నిమిషాలు మనం ముగించుకుందాం. 5 నిమిషాలు మనం ముగించుకుందాం.